నీ బ్రతుకు నీది బ్రతుకు, నా బ్రతుకు నేను బ్రతుకుతాను, నా బ్రతుకు మీద నీ బ్రతుకున్న రొద్దకయ్యా, లివ్ అండ్ లెట్ లివ్, బ్రతుకు బ్రతకని వారి చెప్పిన ఏకైక దేశం భారతదేశం. అది మనం చెప్పుకుంటే వాడు ఇలా చేస్తాడా? ఆ తర్వాత పైకి వెళ్లి కూర్చుని కాస్త మంచినీళ్ళు తీరితే ఏదో ఉత్తరం వచ్చిందండి అని తీసుకొచ్చి చూపించారు. ఆ ఉత్తరం తీస్తేనండి బాధాకరమైన విషయం, ఒక వైష్ణవ స్వాముల వారు నడుపుతున్న పత్రికలో వచ్చింది ఆ ఉత్తరం. అదేమిటి అంటే, ఈ మధ్య ఒకరు వచ్చి చెప్పారు, ఏమండి మీరు శివకేశవ భేదం చూపించొద్దని టీవీలో చెప్తున్నారు, మా గురువుగారిని ఉద్దేశించి చెప్పారేమని మా అనుమానం అని. పాపం అంత గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుపుకునే అవసరం మీకేం వచ్చిందండి, నేను ఆయన పేరు చెప్పలేదు కదా, మాకు వ్యక్తులతో ద్వేషం లేదండి, మా వ్యవస్థని క్షేమంగా ఉంచమని కోరుకుంటున్నాం అంతే, మాకు వ్యక్తి ద్వేషం లేదు, దేవతా ద్వేషం లేదు. ఇంతకీ ఆ వ్యక్తిని వెనకేసుకొచ్చారే, ఆ వ్యక్తి నడుపుతున్న పత్రికలో వచ్చింది అది, దానిలో రెడ్ లైన్ పెట్టిన పేపర్స్. ఒకరెవరో పాపం వేదన చెంది, ఏమండి ఇది మేము చదివాము, వేదన పడుతున్నాం, మీ పత్రికలో దీని గురించి రాయండి అన్నారు. ఇప్పుడు అది ఒకటి వచ్చింది, ఎక్కడేం తగిలిన ముందు మాకు ఉత్తరాలు వస్తున్నాయి. వచ్చివాడు ఏం రాశాడు అందులో చూడండి, సభలో శివుణ్ణి కీర్తిస్తున్న చోట శివుణ్ణి నిందించరాదు, అది నిజమే, కానీ నా నోటితో చెప్పలేని శివనిందావాక్యాలు. పరమశివుడు అంటే కొడుకును త్రిశూలంతో నరికేసిన వాడని ఒక మాట, ఏం అర్థమైందండి వాడికి. బాణాసురుణ్ణి కృష్ణుడు కొడుతూ ఉంటే పక్క నుంచి మూడో కన్ను మూసుకెళ్ళిపోయాడు, ఈ మాటలు రాశారండి. ఇలాంటి వాళ్ళని ఆచార్యులు అంటారా చెప్పండి, వీళ్ళని గురువులు అనుకోవడం సమాజానికి ఎంత నాశనమో చూడండి. వాళ్ళకి పాద పూజ చేశామంటే ఎంత పాపాన్ని మూటగట్టుకున్నామో చూడండి. ఇక్కడ రుద్రమంటే ఏమిటి, పరమేశ్వరుడు అంటే ఏమిటో తెలుసుకుంటూ కూడా ఆయనని ధిక్కరించిన దక్షుణ్ణే ఎవడు కాపాడలేకపోయాడే, మరి దక్ష ప్రజాపతుల్లాగా మెడకాయల మీద తలకాయలు మిగుల్చుకోవాలని లేదా? ఎందుకు ఈ శివద్వేషం? ఇది రేకెత్తిస్తున్నారు. క్రిందనేమో పైనుంచి శత్రువుని చూశాను, బయటికి వెళ్ళి లోపల కూర్చుంటే లోపలను శత్రువులు కనిపించారండి మనకి. ఇక్కడ ఆ కథలో ఉన్న అంతరార్థాన్ని గమనించి జాతికి చెప్పాలి. ఏమంటే విష్ణు పురాణం తీస్తే శివుణ్ణి కొన్ని చోట్ల తగ్గించినట్టు కనిపిస్తే, అది పట్టుకుని శివనింద చేయడం మొదలు పెడితే వెంటనే శివపురాణంలో విష్ణువుని తగ్గించినట్టు ఘట్టాలన్నీ కూడా అక్కడ చూపిస్తారు. అక్కడ వ్యాసుడి ఉద్దేశం ఇక్కడ విష్ణువుని తగ్గించడం, అక్కడ శివుణ్ణి తగ్గించడం రెండూ కాదు. అక్కడ విష్ణువు అవునొచ్చు, ఇక్కడ శివుడు అవునొచ్చు, రెండు చెప్పడం ఆయన ఉద్దేశం అండి. మనం ఎందుకు అనవసరంగా గొడవ పెట్టుకుంటాం? బాలమురళీకృష్ణ గారు ఉన్నారు మహాసంగీత విద్వాంసులు, శ్రీనివాస అయ్యంగారు మహాసంగీత విద్వాంసులు. శ్రీనివాస అయ్యంగారికి సన్మానం చేస్తుంటే ఆయన్ని పిలిచి వేదిక మీద కూర్చోబెట్టి సన్మానం చేస్తున్నారు. అది చూడడానికి వెళ్ళిన బాలమురళీకృష్ణ గారు ఎదురుగుండా కుర్చీలో కూర్చున్నారు. వెంటనే ఎవడో వచ్చి, బాలమురళీకృష్ణ గారి కన్నా శ్రీనివాస అయ్యంగారే ఎక్కువ గారు, ఎందుకంటే ఆయన కింద కూర్చున్నారు, ఈయన పైన కూర్చున్నారు, అందరూ శ్రీనివాస అయ్యంగారు లాంటి సంగీత విద్వాంసుడు లేదన్నారు అంటే అవునని ఈయన కూడా అన్నాడు. ఈయన వెళ్ళి పైన దండేశాడు గనక శ్రీనివాస అయ్యంగారు గొప్పవారు, బాలమురళి గారు తక్కువ గారు అని అనుతామా అండి? అది అజ్ఞానం. అప్పుడు ఆయన గారి పెళ్లి కనుక ఆయన పెళ్లి కొడుకు, ఆయన గారి సన్మానంలో ఆయన గొప్పతనం ఈయన చెప్తున్నాడు, మళ్ళీ ఈయన గారి సన్మానంలో ఈయన పెళ్లి మళ్ళీ చెప్తాడండి. అందుకే క్వచిద్ బ్రహ్మ క్వచిద్ విష్ణు క్వచిద్ రుద్ర ప్రశస్యతే, నీ అభీష్టారాధన నువ్వు చేసుకుంటున్నా, సమన్వయ దృష్టి జాతికి బోధించిన వాడు ఎవడు గురువు కాడు, వాడు జగద్గురు. మామూలు గురువు అనడానికే కాదు, జగద్గురు అని పేరు వాడికి తగదు. అందుకు మనకు వాడియే ఆ దైవమే రక్షకుడు, వీడే రక్షకుడు, ఆయన పరలోకమనందుండును, ఇలాంటి మాటలు మన దేవుళ్ళ దగ్గర వాడవద్దు. విష్ణువే రక్షకుడు, శివుడే రక్షకుడు అనద్దు. శివుడు రక్షకుడు, విష్ణువు రక్షకుడు, శివరూపుడైన విష్ణువు రక్షకుడు, విష్ణు రూపుడైన శివుడు రక్షకుడు. ఇలా ఎవరైతే మనకు తెలియకుండా శత్రువుల వలె ఉన్నారో ఆ శత్రువుల్ని దెబ్బతీసేటట్లుగా స్వామిని ఆయుధాలను ప్రయోగించు అని అడుగుతున్నాడు. అడగవలసిన పరిస్థితిలో ఉన్నాం మనం, ఎందుకంటే దేవుడే కాపాడవలసిన పరిస్థితిలో ఉన్న ఏకైక మతం భారతదేశం మాత్రమే. దేవుడు తప్ప ఇంకెవడు కాపాడలేడండి మనల్ని, ఎందుకంటే మన ధర్మాన్ని కాపాడుకోవడానికి మాట అంటే నువ్వే పార్టీ వాడు అంటాడు. ఇవాళ ఆ ఆటో వాడు అంటున్నాడు నేను గట్టికి ఒక మాట అంటే, మేము తిరిగేమండి పలానా పార్టీల్లో అన్నాడు. అంటే నేను పార్టీ మనుషులు అనుకున్నావా? నాయన నాకు ఒక్క రాజకీయం లేదయ్యా, ఈ పార్టీ పుట్టకు ముందు ఏ మతం ఉందో ఆ మతానికి వారసుండి నన్ను, ఈ పార్టీలకు వారసుని గాను. అంటే ఈ రాజకీయులు ఎంత దౌర్జన్యం చేస్తున్నారో చూడండి. హిందూ మతం అంటే ఒక పార్టీ సొత్తు అనుకుంటున్నారండి, మనకి ఏ పార్టీలు అక్కర్లేదు. వాళ్ళకేముందండి ఆ పార్టీల వారికి, వాళ్ళకి ఎటు గాలి తీస్తే అటువైపు తిరుగుతారు వాళ్ళకి. వాళ్ళు మనకి పార్టీలు రాజకీయాలు మనకొద్దు, మన ధర్మం మనకు కావాలి. ఈ ధర్మానికి ఎవరు విఘాతకులో వారిని ఆ రుద్రుడు అనంత శక్తులతో దెబ్బతీయుగాక, మన ధర్మమును రక్షించుగాక, అలాంటి శక్తి భారతీయులందరికీ ప్రసాదించుగాక అని ప్రార్థన చేద్దాం. ఆ పరమేశ్వరుణ్ణి అటువంటి దయామయుడైన స్వామిని ఈ విధంగా కోరుకున్నారు. సరే, ఈ దేశం కోసం కోరుకోవాలి, వ్యక్తి ఏం కోరుకోవాలి? నా అరులయందు దానిని ఉంచు అని కోరుకోవాలి. ఈ అర్థాన్ని కూడా తేరాలి. అరులంటే ఎవరు, శత్రువులంటే ఎవరు అంటే ముందు బయటకు చూస్తాం మనం. మన లోపల ఉన్న శత్రువుల్ని ముందు చూడండి. ప్రతి వాడిలో భయంకరమైన శత్రువులు ఉన్నారు. వారి గురించి అందరికీ తెలిసి తెలియని వాళ్ళు ఎవరు, పేర్లు అరిషడ్ వర్గం అని అంటాం. పేరు గారుగునేనా అండి, లెక్కలేనంతమంది మనవులు ముని మనవులు సైన్యాలు అందరూ ఉన్నారు వాళ్ళకి. ఒక్క కామానికి ఎన్ని వికారాలో తెలుసా, కామంకున్న వికారాలు 10 రకాల వికారాలు చెప్పాడు కాళిదాస్. కనుక ఒక అల్టిమేట్ వికారం ఒక్కటే కామం కాదు. దర్శనవాంఛ మొదలుకుని 10 రకాలైనటువంటి వికారములు చెప్పాడు. ఇవన్నీ కామ వికారాలు. ఇవి అధర్మపరమైతే అవి పతనం చేస్తాయి, ఎలాంటి తపస్సునైనా క్షీణింపజేస్తుంది. మోహం కామం మొదలైనటువంటివి కూడా, క్రోధాలు కూడా అటువంటివే. అందుకే ధర్మ సాధనకు మనం కూర్చున్నప్పుడు వీళ్ళందరూ పైకి వస్తారండి, విఘాత శక్తులు. మీరు పరిశీలించి చూడండి, ధ్యానం చేయడం మొదలుపెట్టి జపం చేయడం మొదలు పెడితే ఇంకా అప్పటి నుంచి ఒట్టప్పుడు మామూలుగా తిరుగుతున్నప్పుడు కూడా రాని దుర్భావాలు అప్పుడే వస్తాయి. నేను జపం చేస్తూ ఉన్నంతసేపు రాకూడని భావాలన్నీ వస్తూ ఉంటాయని ర్యాంక్గా చాలా మంది అడుగుతారు. అలా అడగడం కూడా గొప్ప విశేషమే. దీనికన్నా జపం మానిస్తే బాగుండు అని కూడా అనిపిస్తుంటుంది ఒక్కొక్కప్పుడు. ఇంత భయంకరమైన ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చేయండి మనకి. పాపం లోపల అన్నాళ్ళు దాగున్నాయట, అవి వస్తూ ఉంటాయి పైకి అన్నాడు. అవి వచ్చేయి అంటే అర్థం క్లీనింగ్ మొదలయ్యింది అని అర్థం అంట. ఇది విశేషం. దీని గురించే ఒక హిమాలయ యోగి చాలా గొప్ప నిర్వచనం చెప్పారు. అయ్యా ఒక మురిక్కాలు ప్రవహిస్తూ దుర్గంధంతో ఉందిట, దాన్ని బాగు చేయడానికి వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళకి మురిక్కాలలో బాగు చేయడానికి ఆ చెత్త అంతా తీశారు. అది మామూలుగా ప్రవహించేదానికన్నా ఈ బాగు చేయడం ప్రారంభించినప్పుడు మహాదుర్గంధంగా ఉంటుంది ఇంకా. అలాగే మనలో క్లీనింగ్ మొదలవుతున్నప్పటి నుంచి ఆ లోపలవన్నీ పైకి తీస్తూ ఉంటాడు ఆయన. అందుకు ఇవేవో తీస్తున్నాడని వాటి అబ్జర్వ్ చేయడం కాకుండా అవి తొలగించమని వేడుకుంటూ ఆ లోపల నుంచి పుట్టుకొస్తున్న ఈ ఆసురీ భావాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆసురీ భావాలే ఆత్మను నాశనం చేసేవి. భారతీయ ధర్మంలో ఈ రెండు ఉంటాయి. భౌతిక రక్షణ ఉంటుంది, ఆత్మరక్షణ ఉంటుంది. ఆత్మరక్షణ అంటే శరీర రక్షణ మాత్రమే కాదు, ఆత్మ అధఃపతనం కాకుండా కాపాడుకోవడం ఆత్మరక్షణ. ఇంకా జన్మబంధన హేతువుల్లోకి చిక్కుకుపోయి అజ్ఞానంలోకి చిక్కుకుపోయి మనం బాగుపడడం ఏ ఒక్కరికో అవసరమైన పని కాదు, మనకు అవసరమైన పని. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకు నేను చాలా క్లీను, నేను చాలా మంచివాడిని అనిపించుకోవడానికి ప్రయత్నం కాదు. అది అవునో కాదో మనకు తెలుసు, మన మనస్సు మనకు చెప్తుంది. ఆ మనస్సును బాగా అబ్జర్వ్ చేసి ఆ లోపల అంతర్యామిగా ప్రబోధిస్తున్న వాడి మాట చాలా జాగ్రత్తగా విని, స్వామి నువ్వే ఆ పని పెట్టవయ్యా, ఆ లోపల నన్ను ఇలా బాధ పెడుతున్న వాటికి అని శరణు వేడి, ఆయన పని ఆయన చూసుకుంటాడులేని మన పని మనం చేసుకుంటూ కాకుండా వాటిని నిర్మూలించడానికి మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే పరమేశ్వరుడు అనుగ్రహంతో తప్పకుండా వాటిని తొలగిస్తాడు. ఆ అరుల యందుని బాణములు వెయ్యవయ్యా అని అడుగుతున్నాడు. అది అర్థం. ఎన్ని రకాలు ఉన్నాయో ఒక్కొక్కప్పుడు సాధన ఒక రోజంతా చేయగానే ఇవాళ మనస్సు కామ్గా ఉందండి, నాకు ఏ దుర్భావాలు లేవు అనిపిస్తుంది. ఏది ఆ రోజు, మళ్ళీ మరుసటి రోజు నుండి ఏం పుడతాయో మనకేం తెలుసు. అందుకే ఈ రోజంతా కామ్గా ఉంది గనక నీ ఆయుధాలు తీసి దాచి అనడానికి వీల్లేదు. మనం అనుకుంటాం ఇప్పుడేమో సరిహద్దుల దగ్గర ఏమీ లేవు గనక మేము ఉపసంహరించుకుంటున్నాం సైన్యాన్ని అని. ఇప్పుడు నువ్వు ఉపసంహరించుకున్నావు, అది చూసి మళ్ళీ వాడు దూకచ్చు. అందుకు ఉపసంహరణ ఏం అక్కర్లే, అక్కడ కాచుకుని ఉండు. అందుకని ఆయుధాలేవి కూడా ఉపసంహరించమని నేను అన్నప్పటికీ కూడా అవి చక్కగా ఉండాలి స్వామి నీ చేతిలో, ఎందుకంటే నాలో ఎప్పుడేం పుట్టుకొస్తాయో తెలియవు, ఈ అసురులందరినీ కూడా నువ్వు సంహరించాలి అని వేడుకుంటూ ఉన్నాడు. దీనితో మంత్రం పూర్తయింది. 15 మంత్రములు పూర్తయి, 16వ దానంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇది ఇక్కడ విశేషంగా చెప్తున్నారు. భగవానుడైన విశ్వేశ్వరుడు, మహాదేవుడు, త్రయంబకుడు, త్రిపురాంతకుడు. ఈ ధనస్సు ఇది పట్టుకున్న స్వరూపాన్ని చూస్తే మేరు ధనువుని స్వీకరించినటువంటి ఆ త్రిపురాసుర సంహారకుడే మనకు గుర్తొస్తున్నాడు. ఈ త్రిపురాసురుణ్ణి సంహరింపజేసి మనలో ఏ జ్ఞానం కలిగిందో దాన్ని ఎల్లవేళలా కాపాడుకుంటూ, అది విశేషం. యోగక్షేమం వహామ్యహం అంటే ఇదే అర్థం. యోగక్షేమం వహామ్యహం అంటే లేనిది రావడం యోగం, వచ్చింది కాపాడబడ్డం క్షేమం. దీని యోగక్షేమం అంటారు. అదేవిధంగా పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి ఏ యోగం సిద్ధించిందో అది క్షేమంగా ఉండాలి, అది మళ్లీ జారిపోకూడదు, అనుక్షణం కాపాడబడాలి అది. అందుకే ఆ యోగము క్షేమంగా ఉంచే బాధ్యత కూడా ఆయనకు అప్పచెప్తూ దివ్యమైన స్వామి నామాల్ని పరవశించి అని నమస్కరించి 2వ అనువాకంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ అనువాకంలో చెప్పబడేవన్నీ ఇక్కడి నుంచి కూడా మళ్ళీ నమస్కార బాహుళ్యంతో వస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న అనువాకమంతా స్వామిని ప్రసన్నం చేసుకోవడం, ప్రార్థించడం, ఈ రెండు ఉన్నాయి. ఇక్కడ నుంచి ప్రసన్నం, ప్రార్థత రెండు ఉండవు. నమస్కారాలు, నమస్కారాలు, నమస్కారాలు. ఎందుకంటే ప్రసన్నుడైపోయాడు స్వామి. ప్రసన్నుడే ఎదురుగా కూర్చుంటే స్థిమితం వస్తుంది మనకి, అప్పుడు అబ్జర్వేషన్ వస్తుంది. అవునా లేదా? చూడండి, ఆర్డర్ చూడండి ఎలా ఉన్నదో. ఎదురుగా మన బాధలు కష్టాలు అన్ని ఉంటున్న కొద్దీ అబ్జర్వేషన్ రాదు. అందుకు పరమేశ్వరుడు ఏం చేశాడంటే ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం చేసి అన్ని జరిగిన తర్వాత అప్పుడు మనం ఆయన పరిశీలించడం మొదలు పెడుతున్నాం. అంటే భగవంతుణ్ణి కేవలం ఇష్టప్రాప్తికి అనిష్ట పరిహారానికి మాత్రమే ప్రార్థించి ఊరుకోవడం కాదు, తద్వారా సర్వత్రా ఆయన్నే దర్శించే ఆనందానుభవం కోసం చూసుకోవాలి. ఇప్పుడు ప్రశాంతంగా ఆయన ముందు కూర్చున్నాడు, ఇప్పుడు ఆయన తన చూపించడం ప్రారంభించాడు. అది రెండవ అనువాకం నుంచి మనం ఆయన చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూస్తున్నాం? సర్వాంతర్యామిగా, సర్వేశ్వరుడిగా, సర్వవ్యాపకుడిగా ఉన్నటువంటి స్వామిని ఇక్కడ నుంచి 8వ అనువాకం వరకు మనం చూస్తూ వెళతాం. 8-9 అనువాకాల వరకు కూడా మనం ఇలాగే ప్రయాణిస్తాం. అంతటా ఉన్నటువంటి స్వామిని చూడబోతూ ఉన్నాం. ఇది విశేషం. ఆ కనిపిస్తున్న స్వామికి నమస్కారాలు చెప్తూ, ఆ ఇక్కడున్న స్వామికి నమస్కారం, అక్కడున్న స్వామికి నమస్కారం అనేది. మొత్తంగా విశ్వేశ్వరుడికి నమస్కారం అంటే ఒకటే నమస్కారం అయిపోయింది. ఆ విశ్వంలోకి ప్రవేశించితే ఒకటా అది, ఎన్నో ఉన్నాయి. అడవికి నమస్కారం అని అడవంతరకు నమస్కారం పెట్టేసాం, అయిపోయింది. అడవిలోకి వెళితే ఆ అడవిలో బోల్డ్ చెట్లున్నాయి, ఒక్కొక్క చెట్టుకి మళ్ళీ నమస్కరించుకుంటూ వస్తే మొత్తం అడవి కంప్లీట్ అయినట్టే. అలాగే విశ్వంలో విశ్వంగా ఉన్న విశ్వేశ్వరుడికి నమస్కరించడమే కాకుండా విశ్వంలో ఎన్నెన్ని రూపాలతో విశ్వేశ్వరుడు ఉన్నాడో అన్నిటికీ నమస్కరిస్తున్నారు. దీనికే ఏకైక వస్త్వాధిపత్య ప్రదర్శన అని అంటారు. ఏకైక వస్త్వాధిపతి అయిన రుద్రునికి నమస్కారం చెప్తున్నాడు. అంటే ఒక్కొక్క వస్తువుకి అధిపతిగా ఉన్న రుద్రునికి నమస్కారం. అన్నం తినడానికి కూర్చున్నాం, అన్న రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. జలం ముందుకు వెళ్ళాం, జల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. ఇలా అనుకోవడం అలవాటు చేసుకుంటే అన్ని మనకు ఆనందమైపోతాయి. అందుకే ఏకైక వస్త్వాధిపతిగా పరమేశ్వరుని ఇక్కడ నమస్కరిస్తున్నారు. అయితే ఏ వస్తువైనా దేనిలో ఉంటాయి? దిక్కుల మధ్య నుండేవి మనకు తెలుసు, దిక్కులకు అతీతమైన మనకు తెలియదు. అందుకే దిక్కులకు పతి అయిన వాడికి నమస్కారం. దిశాంచ పతయే నమః అని చెప్తున్నాడు మొదటి మంత్రంలో. దిక్కులకు పతి అయిన వాడికి నమస్కారము అని. ఆయన ఎలా ఉన్నాడు? నమో హిరణ్య బాహవే సేనాన్యే దిశాంచ పతయే నమః. హిరణ్య బాహువులు కలవాడు. రెండు బాహువులా, నాలుగు బాహువులా, అనంత బాహువులా అంటే అనేక బాహువులు ఉన్నాయి ఆయన దగ్గర. మొత్తం మీద అన్ని బాహువులు హిరణ్యములే, అది విశేషం. హిరణ్య బాహువులు కలిగినటువంటి వాడు, సేనలు కలిగినటువంటి వాడు, సేనలన్నిటికీ అధిపతి అయినటువంటి వాడు అయిన దిక్కుల పాలకుడికి నమస్కారము అని చెప్తున్నారు. దిక్కుల పాలకుడు, దిక్పాలకుడు, ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క పాలకులు ఉన్నారే, మరి అలాంటి దిక్పాలకుల్లో ఒకడా కాదు. దిశాంచపతయ్య అంటే దిక్పాలకులు కూడా పాలకుడైన వాడు, దిక్కులకు దిక్కైన వాడు అని అర్థం. దిశాంచపతయే నమః. ఈయన ఎలా ఉన్నాడండి అంటే హిరణ్య బాహవే, బంగారు చేతులతో ఉన్నటువంటి వాడు. దీనికి సంబంధించి మనకి వేదాల్లో ఇతర మంత్రాల్లో కూడా నమో హిరణ్య బాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యపతయే అంబికాపతయే ఉమాపతయే పశుపతయే నమో నమః అని మరొక చోట వేద మంత్రం మనకు కనిపిస్తుంది. అంబికాపతి, ఉమాపతి, హిరణ్య బాహువు, హిరణ్యపతి అయినటువంటి స్వామికి నమస్కారము అని వివరించారు. హిరణ్యం అంటే అర్థం ఏమిటి? అమ్మ పేరులో మొదటి పేరు హిరణ్యవర్ణం. అందుకే స్వామికి కూడా మొదటి హిరణ్య బాహవే. ఎవరైనా మనకు ఏది అవసరమండి, వాడి వెళ్ళి బోల్డ్ స్తోత్రం చేస్తాం ఒకటి దగ్గరికి వెళ్ళి. ఎందుకు? ఏదైనా ఇస్తాడని. దేంతో ఇస్తాడు? చేత్తోనే ఇస్తాడు కనుక మనకు ఆ చెయ్యి మీదే దృష్టి. ఆయన అంత నవ్వుతూ ఉన్నా మనం స్తోత్రం చేస్తున్నా ఎప్పటికైనా నవ్వాపి ఆ చేత్తో ఏదైనా ఇస్తాడేమో అని చూస్తాం. అందుకు చేతి మీదే దృష్టి ఉంటుంది మనకు. అంటే ఈశ్వరుడు ఇచ్చే అనుగ్రహాపేక్ష. ఆ అనుగ్రహం అదేంతో ఇస్తున్నాడు? ఆయన బాహువులతో ఇస్తున్నాడు. ఎంత ప్రేమ అంటే ఆయనకి, నన్ను ఆశ్రయించిన ఈ భక్తుడికి ఒక చేత్తో రెండు చేతులతో ఇవ్వనయ్యా, అనేక చేతులతో అన్ని వైపుల నుంచి ఇస్తానని అనంత హస్తుడే ఇస్తున్నట్ట. ఆ హస్తములన్నీ కూడా హిరణ్య బాహువులు, బంగారు చేతులండి. మనం ఎవడైనా వాడు హస్తవాసి పొందిదండి అంటాం. ఎందుకంటే బంగారు చేయి, గోల్డెన్ హ్యాండ్. కొందరు ఐరన్ లెగ్గులు ఐరన్ హ్యాండ్లు అని అంటూ ఉంటాం. గోల్డెన్ హ్యాండ్ అని మనకు లోకంలో వెర్షన్ ఉంది. అంటే అర్థం ఆయన చెయ్యి వేస్తే చాలండి అన్ని మంచివి. అది హిరణ్యవాహవే, గోల్డెన్ హ్యాండ్. దానికి హిరణ్యం అని పేరు పెట్టింది శాస్త్రం, అంటే బంగారు వర్ణంతో ఉన్నవాడు. దీనికి అనేక రకాలుగా చెప్పచ్చు. ఆయన ఆ బాహువుల వర్ణమే హిరణ్య వర్ణం అని ఒకటి. రెండు, స్వామి అంటే ఎవరండి? జగదీశ్వరుడు. ఐశ్వర్యములన్నీ ఆయన వద్ద ఉన్నాయి. మనకు రుద్రుడంటే ఈ ఫోటోలు అవన్నీ చూసి అలవాటైపోయి ఏదో ఒక్క స్వరూపమే మనకు తెలుసు, పాములు వేసుకు కూర్చున్న స్వామి. కానీ రుద్రంలో ఒక్కొక్క మంత్రానికి ఉన్నటువంటి అధిష్టాన దేవతా స్వరూపాలను ఋషులు వర్ణించారు. మీరు ఆశ్చర్యపోతారు. అప్పుడు అంటారు, స్వామిని యోగీశ్వరుడు యోగీశ్వరుడు అంటాం, కానీ ఈయన్ని మించిన భోగీశ్వరుడు ఎవరు లేడంటారు. యోగమైన భోగమైన ఆయన వద్దే ఉంది, సంసారైనా సన్యాసి అయినా ఆయనే, గృహస్థుల దేవుడు ఆయనే, బైరాగుల దేవుడు ఆయనే. ఇలాంటి దైవం ఎవడైనా ఉన్నాయండి? గృహస్థులైన దైవాన్ని చూపించండి. కుటుంబం ఉన్న దేవుడు ఆయన ఒక్కడే, ఇద్దరు పిల్లలు, మంచి భార్య, ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. అదేవిధంగా ఏమీ లేని సన్యాసి అంటే మళ్ళీ ఆయనే గుర్తొస్తాడు. ఏం పట్టకుండా అక్కడో శ్మశానాల చోట తిరిగేవాడు ఆయనే. అన్ని మార్గములకి పతిగా ఉన్నటువంటి స్వామి. అందుకే స్వామి అందమైన రూపాలు రుద్రంలో చాలా వర్ణించారు. ఆ రూపాలన్నీ ఒక దగ్గర తలని తెచ్చిపెట్టుకున్నా మనకు అందంగా కనిపిస్తాడు. ఒక చోట వర్ణిస్తారు స్వామి రూపాన్ని మనం ధ్యానించడానికి, తెల్లని ముత్యాలమాలన్నీ వేసుకున్నట్ట. అన్ని ముత్యాలేట, అవి ఏ నగిశీలు ఆయనకి తెలుసు. కిరీటం అంతా ముత్యాల కిరీటం, కుండలాలు ముత్యాల కిరీటాలు, కంకణాలు ముత్యాల కంకణాలు. ఒక్కొక్క ముత్యం కూడా అంతేసి పెట్టుకున్నట్ట. ఏ రకరకాల సైజులు ముత్యాలు. మళ్ళీ ఆయన మెడలో ముత్యాలు, ఆహా. ఇక ఆయన కూర్చున్న సింహాసనం అంతా ముత్యాలు, పైన ముత్యాలు వేలాడుతున్న గొడుగు. ఇలా ముత్యాలతో ఉన్న మయంగా తెల్లగా ఉన్న స్వామిని ధ్యానించే మంత్రం ఒకటి ఉందండి ఇందులో. ఎందుకు చెప్తున్నామంటే, ముత్యాలు ముత్యాలంటే వాడు ముత్యం లాంటి వాడు అండి అంటాం కదా. మన శివుడు ముత్యం లాంటి వాడు, స్వచ్ఛమైన వాడు, తెల్లని వాడు, నిర్మలమైన వాడు అని చెప్పడానికి ఇన్ని రూపాలుగా కనిపిస్తూ ఉన్నాడు. అందుకు ముత్యాల స్వామి. ఇక్కడ ఏమిటి? బంగారు స్వామి. హిరణ్యవాహవే, బంగారు వర్ణము కలిగినటువంటి వాడు. ఈ హిరణ్య స్వరూపం ఏమిటి అంటే, సూర్యమండలాంతర్వర్తి అయిన రుద్రరూపం హిరణ్య స్వరూపం. అందుకే సూర్యునికి హిరణ్య గర్భుడని, హిరణ్య శరీరుడని, హిరణ్మయ వపుహు అనేటువంటి పేరు. ఇవన్నీ సూర్యుని వర్ణించారు. ఎందుకంటే సూర్యుడు బంగారు వర్ణంతో ఉంటాడు కదండి. బంగారం అంటే మనకి ఫుల్ పాలిష్డ్ రంగు గుర్తొస్తుంది, కానీ అక్కడ నుంచి వచ్చేవరకు అది ఎన్ని రంగులు మార్చుకుంటుందో, ఆ కరగబెట్టేటప్పుడు దానికో రంగు ఉంది, దాని పుటపాక ప్రతీకాశం అని అంటారు ఆ రంగుని. ఆ పుటం పెట్టేటప్పుడు వచ్చేటప్పుడు ఒక రంగు, ఇంకా తయారీ దశలో ఒక రంగు, తయారైన తర్వాత పూర్తి రంగు. కనుక బంగారానికి ఒక రంగు అనగలమా? బంగారానికి ఎన్ని రంగులో? అలాగే సూర్యకిరణాల్లో ఇన్ని విశేషాలు ఉన్నాయి. అందుకే తామ్రో అరుణ ఉత బభ్రుహు అని ముందే చెప్పేశాడు. ఏవైనా హిరణ్యమే గుర్తుపెట్టుకోండి, ఆయన ఏ రంగులో కనబడ్డా ఆయన హిరణ్యమే. హిరణ్యం అనే మాట ఎందుకు వాడారో తెలుసా? హిరణ్య శబ్దానికి అర్థం ఏమిటి అంటే, వేదం హిరణ్య శబ్దానికి ఏమి చెప్పిందంటే, హితం రమ్యం హిరణ్యం పరోక్ష ప్రయివాహి దేవాహ అనే సూత్రం ప్రకారం ఇది హిరణ్యమైంది అని చెప్తున్నది. అంటే నేరుగా చెప్పకుండా చిన్న మార్పుతో చెప్తే దేవతలకి చాలా ఇష్టంట. వాళ్ళకి పరోక్ష ప్రియులు దేవతలు, ప్రత్యక్ష ప్రియులు కాదు. పరోక్ష ప్రియులు అంటే అంతరంగంలో తలంచుకోవడం వాళ్ళకి చాలా ఇష్టం. ప్రత్యక్ష ప్రియత్వం కన్నా పరోక్ష ప్రియులు అంటే అర్థం అంతరంగంలో తలంచుకుంటే ఆనందించేవారు, తిప్పి చెప్తే ఆనందించేవారు అని. నేరుగా వాచ్యంగా చెప్పకుండా అందంగా మలచి చెప్తే సంతోషిస్తారట. పరోక్ష ప్రియ అన్నదానికి అనేక అంతరార్థములు ఉన్నాయి. అలాగే హిరమ్య అనే శబ్దం హిరణ్యం అవుతుంది ఒక రకమైన వ్యాకరణ సూత్రంతో. హితం రమ్యం హిరమ్యం, పరమేశ్వరుడి చేతులు ఎలాంటివి అంటే హితాన్ని కలిగిస్తాయి, రమ్యత్వాన్ని కలిగి ఉంటాయి. రెండుంటాయట, అది విశేషం. మనకి లోకంలో హితమైనవన్నీ రమ్యము కావు, రమ్యములైనవన్నీ హితం కాదు. ఆవకాయ ముద్ద చూడ్డానికి రమ్యం, తింటే హితం కాదు కదా. అలా సృష్టిలో మనకి హితమైనవి రమ్యంగా ఉండవు. మంచి కాకరకాయ రసం తాగితే మంచిది, హితమే కానీ రమ్యం కాదు, అవునా లేదా? కానీ తాక తప్పదనుకోండి. అలా పరమేశ్వరుడు ఆయన అనుగ్రహం వచ్చింది అంటే హితాన్ని రమ్యంగా ఇవ్వగలడు, రమ్యాన్ని హితంగా ఇవ్వగలడు. అది స్వామి యొక్క అనుగ్రహం. అందుకే హితము రమ్యము అయిన బాహువులు స్వామివి. ఆ చెయ్యి మనకి హితాన్ని కలిగిస్తుంది, రమ్యతని కలిగిస్తుంది, అది విశేషం. హితము రమ్యత, అందం ఆనందం క్షేమం అన్నీ కలిగినటువంటిది స్వామి యొక్క చేతులు. అందుకే హిరణ్య అంటే అర్థం హితమైన వాటిని రమ్యమైన వాటిని ఇచ్చే చెయ్యి అది అని అర్థం. అందుకే బంగారు చేతుల వాడు అండంలో ఇంత అర్థం. హిరణ్యబాహు అనగానే ఒక్కసారి మనం తలంచుకుని ఆనందించాలి. అలాగే సూర్యమండల మధ్యవర్తి అయిన స్వామిని వర్ణిస్తూ వేదంలో ఆ ప్రణఖాత్ సర్వయేవ సువర్ణ అన్నారు. ఆయన కాలివేళ్ల గోళ్ల నుంచి శిరసు కొన వరకు సర్వయేవ సువర్ణ, అంతా సువర్ణమేట ఆయన, బంగారు వర్ణం. సువర్ణ వర్ణం అంటే ఏమిటండి, ప్రకటించేదాన్ని రంగు అంటాం మనం. సువర్ణ అంత మేలే ఆయన, అంతా మేలే, మొత్తం మేలిమి బంగారు స్వామి అనమాట ఆయన. అది విశేషం, మేలిమి బంగారం మన స్వామి. అందుకే సృష్టిలో మనకి ఇదంతా వేద సంప్రదాయం అండి. అందుకే మనకు తెలియకుండానే వేద సంప్రదాయం ఈ జాతిలో కలిసిపోయింది. ఏది మాట్లాడినప్పటికీ బంగారంలా ఉందండి అని అంటాం. అంటే మనకేదో ధాతు అపేక్ష అని అనుకుంటాం, కాదు అక్కడ అర్థం. ఆ మాటలోని మనకు తెలియకుండా వేద సంస్కారం కలిసి ఉంది. మనకు తెలియకుండా కుడి చేతిని ఉపయోగిస్తాం. చూడండి, ఎవరు చెప్పాడు మనకి? వేదం చెప్పింది, సంస్కార సంపన్నమైన జాతి కుడి చేతిని ఉపయోగించాలని వేద శాసనం. అది చెయ్యగా చెయ్యగా మన తాతలు ఆచరించగా 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 జెనెటికల్ గా మనకు వచ్చేసింది కుడి చేతితో వాడడం అనేది. అందుకే రెండు చేతులు పీక్కు తినే ఆటవిక జాతి కాదు మనది. కుడి చేతితోనే భోజనం చేయడం అనేటువంటి సంస్కారం తెచ్చుకున్నాం మనం. ఇప్పుడు మళ్ళీ పడమటికి బుద్ధి తిప్పి రెండు చేతులు పీక్కు తినడం వచ్చింది మనకి ఇప్పుడు. ఇలాగంటే అర్థం ఏంటంటే, వైదికమైనటువంటి సంప్రదాయం మన జీవితంలో ఎలా కలిసిపోయింది అసామాన్యుల్లో కూడా అని చెప్పడానికి చెప్తున్నాం ఇక్కడ. వాడిది బంగారు చేయండి, అది వేస్తే చాలు, ధన్యులమైపోతాం. శివునికి మించిన బంగారు చేయి ఎక్కడా లేదండి. ఆయన చెయ్యి పడితే మనం ధన్యులం. అందుకే స్వామి నువ్వు చెయ్యి వేయవయ్యా అని ఎప్పుడు అడగాలి. ఆయన చెయ్యి పడ్డానికి, ఆయన ముద్ర పడ్డానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. వీడు నావాడు అని చేర తీసుకోవాలి. అందుకు మార్కండేయుడు ధన్యుడు. ఆయన యముణ్ణి కొట్టడానికి ముందే మార్కండేయుడు యొక్క తల మీద ముందు చెయ్యి పెట్టి తర్వాత కొట్టేట ఎడం పాదంతో. ఆ చెయ్యి తగిలింది ఈయనకి, ఆ హిరణ్య బాహువు తగిలింది. ఇలా ఎందరిని అనుగ్రహించాడు, ఆ బంగారు చేతులు. ఆయన ఆయుధాలు పట్టుకున్నా ఆయుధాలు పట్టుకోకపోయినా ఆ చేతులు హిరణ్య బాహవే. అందుకే చారు చామీకరాభాసం, రుక్మాభం, స్వప్నధీగమ్యం, ఇవన్నీ కూడా వేదముల్లో రుక్మాభం అని వర్ణించారు. రుక్మము అంటే బంగారం. అదేవిధంగా హిరణ్యవర్ణం అన్నప్పుడు ఆ చేతుల రంగు చూడగానే అమ్మ గుర్తొస్తుంది. ఆయన చేతిలో ప్రకాశించేది పరాశక్తి చైతన్యమే. అదేవిధంగా హిరణ్యవాహవే అనే మాట చాలండి, అక్కడే ఆగిపోవచ్చు ధ్యానం చేస్తూ ఆనందించడానికి. అందుకే అన్నమయ్య ఇందరికి అభయంబులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చెయ్యి అన్నాడు ఆయన. అయ్యా మీరు శివుడి గురించి చెప్తే అక్కడికి వెళ్ళారా అని ప్రశ్నించే అజ్ఞానం ఇంకా మిగిలి ఉండదు అనుకుంటాను నేను. ఆయనైనా ఈయనైనా హిరణ్య బాహువే, నమో హిరణ్య బాహవే. అంతేకాదు సేనాన్యే, సేనలను నడిపించువాడు. అనేక రకమైన సేనలను నడుపుతాడట. సేనలంటే అర్థం ఏమిటి అంటే ప్రభువు చెప్పినట్టుగా పనిచేసేవాళ్ళు సేనలు, ప్రభువుకి విజయం చేకూర్చేవారు సేనలు. ఆయన ఇచ్చానుసారంగా ఆయన పన్నిన వ్యూహాన్ని అనుసరించి సేనాని అంటే సేనాధిపతి ఏం చేస్తాడు, సేన తన స్వతంత్రంగా వర్తించడానికి వీల్లేదు. ఆ సేనకి డిజైన్ చేస్తాడు, మీరు ఎలా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఏ వ్యూహం వెయ్యాలి, ఇవన్నీ ఆయన చెప్తే సేనలు పనిచేస్తాయి. అందుకు సేనలన్నిటి వెనుక సేనానకుడు ఉంటాడు. అలాంటి సేనాని పరమేశ్వరుడు. సేనలు ఎవరయ్యా అంటే సర్వదేవతలు ఆయనకి సేనలు. ఆయన చెప్పే పనులు చేయడానికి అగ్ని అనేక రూపాలుగా, వాయువు అనేక రూపాలుగా వస్తుంటారు. వాళ్ళకి ఆయుధాలు శక్తి అన్ని ఆయన సప్లై చేసినవే. ఆయన ఇచ్చిన శక్తులతోనే విశ్వమంతా నడుస్తూ ఉన్నాయి ఈ సేనలు. అందుకే ఆయనకి విశ్వక్ సేనుడు అని అంటారు. ఇది మళ్ళీ వైష్ణవమా శైవమా అన్నది, వేదం ఒక్కటే. అంటే అంతటా సేనలు కలిగినటువంటి వాడెవడో ఆయన సేనాని, రుద్రంలో సేనాని, అక్కడ విశ్వక్సేనుడు, రెండూ ఒకటే. అనంత సేనాశక్తులు కలిగినటువంటి వాడు, మొత్తం విశ్వమంతా కూడా ఆయన సేనలున్నాయి గుర్తుపెట్టుకోండి. ఆయన సేనల నుంచి ఏ ఒక్కరూ తప్పించుకోలేరు. ప్రకృతి శక్తులన్నీ కూడా ఆయన సేనలే. అవి మనల్ని నిరంతరం గమనిస్తూ ఉంటాయి. అంటే ఎక్కడికక్కడ పోలీస్ చెకప్, సెక్యూరిటీ చెకప్ ఇవన్నీ అంటారే, ఉత్తమమైన ప్రభువు ఈ సేనలన్నింటినీ నింపి ఉంచుతాడు దేశంలో లోపల బయట కూడా ప్రమాదాలు రాకుండా ఉండడానికి. అలాగే పరమేశ్వరుడు విశ్వమంతా తన సేనల్ని నింపి ఉంచాడు. వారే దేవతలంటే, వారందరూ పనిచేయడం వల్ల విశ్వం నడుస్తుందట. అందుకే దేవాసుర సిద్ధ గంధర్వాహ మనుష్యాది సంఘాత రూప నానా సేనాపతి అని అర్థం చెప్పారు. దేవాది సమస్తములైనటువంటి సేనలకి ఎవడు పతో అతడు సేనాని అని చెప్పారు. అటువంటి వాడు ఎక్కడున్నాడయ్యా అంటే ఏ దిక్కును చూస్తే ఆ దిక్కురే ఉన్నట్ట. అందుకే వేదంలోనే అశ్వలాయన మహర్షి దర్శించిన ఒక మంత్రంలో సర్వాశ్చ సేనాః సర్వాణి చోచ్ఛ్రయాణి సర్వాణి హవాయే తస్య నామధేయాని అనే మంత్రం మనకు కనిపిస్తుంది. సర్వాశ్చ సేనా, విశ్వమంతా తన సేనలు కలిగినటువంటి వాడు దేవదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుడు, సేనానియై దిశాంచపతయే నమః, దిక్కులకు పతయైన వాడు అని వర్ణిస్తున్నారు ఇక్కడ. ఇది కూడా మీకు చెప్తూ ఉంటే సూర్యుల్లో ఉన్నటువంటి రుద్రుడే గుర్తొస్తాడు. ఇలా మొత్తం సూర్యుడి గురించే చెప్పేటట్టున్నాడండి ఈయన అనుకోవచ్చు మీరు. ఆయనే శివుడు అని తెలుసుకుంటే చాలు. ఈ విషయం నేను అనడం కాదండి, రుద్రం చదివే మంచి అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ధ్యానానికి ముందు న్యాసం చేసే ముందు ఏం చెప్తారో గుర్తు తెచ్చుకోండి. ఏమని, సంకర్షణ స్వరూపో యోసా వాదిత్య పరమ పురుష సయేష రుద్రో దేవత. దానికి ఎవరు రుద్రుడు? సంకర్షణ స్వరూపుడైనటువంటి ఆదిత్య స్వరూపుడైనటువంటి రుద్రుడు దేవత. మరి సంకర్షణుడు అంటే విష్ణునామాల్లో ఒకటి కదా. మరి ఇక్కడ అంటున్నారేమిటి అంటే సంకర్షణుడుగా ఆదిత్యుడుగా చెప్పబడుతున్న రుద్రుడు దీనికి అధిష్టాన దేవత. అది అందుకు ఇక్కడ ఆదిత్య రూపుడైన వాడే రుద్రుడు గనక ఈ రుద్ర లక్షణాలన్నీ ఆదిత్యుడిలో పెట్టేశాడు ఆయన. అగ్ని గురించి తెలుసుకోవాలంటే ఒక దీపంలో ఎలాగ అగ్ని లక్షణం తెలుసుకుంటున్నామో శివుడు తన యొక్క సమస్త లక్షణాలని మనకు ప్రత్యక్షం చేయడానికి సూర్యుడిలో పెట్టాడు. అందుకు సూర్యుడిని ఉపాసించి శివుణ్ణి తెలుసుకోవాలి. ఆయనే హిరణ్యబాహవే, బాహువులు అంటే కిరణములు అని అర్థం, అవునా కదా? కిరణములే చేతులు ఆయనకి, అందుకే సహస్రకరుడు అని పేరు, భాస్కరుడు అని పేరు. చేసేవే చేతులు, కాంతులిచ్చే చేతులు ఆయనవి. అవన్నీ హిరణ్య మంతి ప్రకాశమానంగా బంగారు రంగుతో వెలుగుతున్నాయి గనక హిరణ్యబాహవే అంటే ఆదిత్యుడు. ఆయన నుంచి అనేక శక్తులు విశ్వమంతా వ్యాపిస్తున్నాయి. అభితో దిక్షుశ్రిత నిన్ననే చెప్పుకున్నాం, అందుకే ఆయనే సేనాని, ఆయనే దిశాంచపతయే నమః, దిక్కులకు పతి అన్నారు. ఎలాగయ్యాడో సూర్యుడు మీరు ఆలోచించండి. ఏదైనా ఊరికి మీరు వెళ్ళారనుకోండి, సంధ్యావందనం చేసుకునే మంచి అలవాటు ఉంటే తూర్పును దిక్కును తిరిగి చేయాలి అంటారు. అప్పుడు వాళ్ళు మాట అంటాం, తూర్పెటండి అని. ఎందుకంటే మనం ఈ మధ్యాహ్నమో ఎప్పుడో చేరితే తూర్పెటో పోల్చుకోలేం. లేదా మనం సకాలంలో ఉదయించే సమయానికి వెళితే ఆ సమయానికి నిద్రలేస్తే అప్పుడు మనమే పోల్చుకోగలం తూర్పుని. ఎలాగా? సూర్యుడు ఎటు ఉదయిస్తాడో అటు చూసి దాన్ని బట్టి తూర్పు నిర్ణయిస్తాం. మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు కూడా దాన్ని బట్టే చెప్తాడు. సూర్యుడు ఉదయించే దిక్కు బట్టి చెప్తున్నాడు. అంటే దిక్కులన్నీ ఎలా నిర్దేశింపబడ్డాయి? ముందు సూర్యుడిని చూసి ఈయన ఈ దిక్కును ఉదయించాడు కనుక తూర్పు అని నిర్ధారించుకున్న వెంటనే ఆగ్నేయం, ఉత్తరం, దక్షిణం, నైరుతి, పశ్చిమ అని చెప్పాం. కనుక దిక్కులన్నీ ఎవరి వల్ల చెప్పగలిగాం? ఆయన యొక్క ఉదయం వల్లే. ఆయనే లేకపోతే మనకు దిక్కు లేదన్నమాట, అది అర్థం. కనుక దిక్కులు ఎవరి వల్ల వచ్చాయి? ఆయన వల్ల వచ్చాయి. అయితే ఒక్క దిక్కులో కూర్చున్నాడు ఆయన అలాగా? ఆయన అలా మూల ఆ దిక్కులో కూర్చోబెట్టేయండి, మనం ఏ దిక్కుకైనా వెళదామని వెళ్ళిపోగలమా? ఆ దిక్కులో ఉదయించిన అన్ని దిక్కుల సేనల్ని పంపించాడు ఆయన. మామూలు చేతులు కావు, ఆ హిరణ్య బాహువుల్ని ఏ దిక్కుకైనా చాచగలిగే చేతులు ఆయన. అలాంటి హిరణ్య బాహువుల్ని చాచి సేనలన్నింటినీ నడపగలిగేటటువంటి దిశాంచపతయే నమః, దిక్పతి అయినటువంటి వాడు, దిక్కులకు పాలకులకు పాలకుడైనటువంటి వాడు ఎవడో ఆ పరమేశ్వరుడు అని ఇక్కడ చెప్తున్నారు. ఈనాటి ప్రవచనానికి ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు.